ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
రైతు సోదరులకు నమస్కారం. పీజేటీఏయు వారి చేను కబుర్లకు స్వాగతం, సుస్వాగతం. మేము పాలెం వ్యవసాయ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులము. సూక్ష్మ నీటి సాగు ఆవశ్యకత గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాము. ఇందులోని పాత్రలు మరి పోషించిన విద్యార్థులు: వాణి వ్యవసాయాధికారిగా, అంజలి విస్తరణాధికారిగా, కీర్తన మరియు జాహ్నవి అనే మహిళా రైతులు, కీర్తన సునీతగా, జాహ్నవి అనితగా. నా పేరు అస్మ. నేను సూక్ష్మ సాగు ప్రాముఖ్యత గురించి చెప్పబోతున్నాను. సాగునీటి వాడకంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల నీరు అవసరానికి మించి వాడుతున్నారు రైతులు. దీంతో అత్యంత విలువైన నీటిని, పోషకాలను వృధా చేయడమే కాకుండా మంచి భూములు క్రమంగా చౌడుబారుతాయి. ఏ పైరు నుండి అయినా పూర్తి స్థాయిలో ప్రతిఫలం రావాలంటే ఆ పంట ఏ దశలో నీటి ఎద్దడికి గురి కాకూడదు. ముఖ్యంగా పైరు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. అధిక దిగుబడులకే అధికంగా నీరు అందించాల్సిన అవసరం లేదు. పంటకు సరైన సమయంలో, సరైన మోతాదులో, సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడి పొందవచ్చు. ఇది సూక్ష్మ సాగు నీటి పద్ధతి ద్వారా వీలు కలుగుతుంది. సూక్ష్మ పద్ధతి అధికంగా ఉపయోగిస్తున్నారు రైతులు. ఈ పద్ధతి ద్వారా తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు పొందవచ్చు మరియు నీటిని కూడా సంరక్షించవచ్చు. ఈ పద్ధతులు ఎక్కువగా అతి తేలికైన ఇసుక, నల్లరేగడి, లోతు తక్కువ మరియు ఎత్తుపట్టాలుగా ఉండే భూములకు, కొండ ప్రాంతాలకు ఎంతో అనువైనవి. ఇప్పుడు సునీత మరియు అనిత అనే మహిళా రైతుల మధ్య జరిగే సంభాషణ విందాము.
అనిత, ఈ మధ్య అసలు వర్షాలు తక్కువైనాయి, అట్నే పంటలు కూడా పండుతలేవే.
అవునే, ఏం చేయాలో తోస్తలేదు. ఇంటి ఖర్చులేమో ఎక్కువైనాయి, పిల్లల ఫీజులకు కూడా అప్పులు తేయాల్సి వస్తుంది.
అదే కదా అనిత, మనకేమో పొలమే జీవనోపాధి, ఈ వర్షాలేమో అనుకున్నప్పుడు పడవాయే.
అవును సునీత, మనకేమో సాగునీరు తక్కువ, ఒకప్పట్లో పంటలు కూడా వండుతలేవు.
మన అవసరాలేమో పెరుగుతున్నాయి, దిగుబడి ఏమో పెట్టిన పైసల మందం కూడా వస్తలేదే. మనకేమో వేరే పని చేయనికి మంచొప్పదాయే.
ఏమైందమ్మా అంత దిగులుగా ఉన్నారు, మీకేమైనా సమస్య ఉందా?
నమస్తే ఏవో మేడం, మా దగ్గర నీళ్ళ సమస్య ఎక్కువ మేడం, పంటలు చక్క వండుతలేవు, మా రోజు గడవడమే చాలా కష్టంగా ఉంది మేడం. ఏదైనా పరిష్కారం చెప్తారా?
ఏం పర్వాలేదమ్మా, మైక్రో ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటి వినియోగంతో అధిక ఆదాయం పొందుతున్నారు చాలా మంది. రేపు రచ్చబండ దగ్గర వ్యవసాయ అధికారి వస్తారు, మనము ఆమెను కలిసి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సరే మేడం, ఖచ్చితంగా వస్తాం.
మరుసటి రోజు సునీత మరియు అనిత వ్యవసాయ అధికారిని కలుస్తారు. ఈ నలుగురు మధ్య జరిగిన సంభాషణ విందాము.
నమస్కారం ఏవో గారు, వీరు సునీత అనిత అనే మహిళా రైతులు. తక్కువ నీటి లభ్యత వలన పంట దిగుబడి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
చెప్పండి అమ్మా, అసలు ఏం పంటలు పండిస్తున్నారు?
మేడం, మేము వేరుశనగ, మొక్కజొన్న, ఆముదం వంటి పండిస్తాం. ఏయో గారు,
నీటి లభ్యత ఎంత ఉంది? ఎన్ని పంటలకు సరిపోతుంది?
మాకు సాగునీరు ఒక్క పంటకు కూడా పూర్తిగా సరిపోదు మేడం. పంట పూత సమయానికి నీళ్లు కరువే, దీనివల్ల పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది మేడం.
అవును మేడం, వర్షాలు ఎక్కువ పడకపోవడం వల్ల బావులలో, బోర్లలో నీళ్ళు ఎండిపోతున్నాయి. ఈ నీటి కొరత వల్ల దిగుబడి తగ్గిపోతుంది. మీరేదైనా పరిష్కారం చూపిస్తారని వచ్చినాము.
నా తరపున ఒక సలహా ఉంది మేడం. మైక్రో ఇరిగేషన్ ఈ మధ్యకాలంలో చాలామంది వాడుతున్నారు. ఈ పద్ధతి వలన వీళ్ళ సమస్యలు పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను.
ఆ ఏఓ గారు, ఈ సమస్యకు మీరు చెప్పినది కూడా సరైన పరిష్కారమే.
మాకు మైక్రో ఇరిగేషన్ గురించి వివరంగా చెప్తారా ఏఓ గారు?
ఖచ్చితంగా చెప్తానమ్మా. సూక్ష్మ సాగు ద్వారా నీటిని అందించవచ్చు. ఇది రెండు పద్ధతులు. మొదటిది బిందు పద్ధతి, దీనిని డ్రిప్ ఇరిగేషన్ అని కూడా అంటారు. రెండవది తుంపర పద్ధతి, దీనిని స్ప్రింక్లర్ ఇరిగేషన్ అని కూడా అంటారు. డ్రిప్ పద్ధతి ఏమో 3 రకాలుగా ఉంటాయమ్మా. మొదటిది ఉపరితల డ్రిప్ పద్ధతి, రెండవది నేల దిగువన అమర్చబడిన పద్ధతి. మూడవది మైక్రో స్ప్రింక్లర్ పద్ధతి. ఈ మూడు రకాలు వివిధమైన పంటలకు వాడతారు. మొదటిది ఉపరితల డ్రిప్ పద్ధతి, దీనిని సర్ఫేస్ ఇరిగేషన్ అని కూడా అంటారు. దీనిని పండ్ల తోటలకు వాడతారు. రెండవది నేల దిగువన అమర్చబడిన డ్రిప్ పద్ధతి, దీనిని సబ్ సర్ఫేస్ పద్ధతి అని కూడా అంటారు. కూరగాయలకు, ఔషధ పంటలకు, గ్రీన్ హౌస్ మరియు షేడ్ నెట్స్లకు, సుగంధ ద్రవ్యాలకు, పూల మొక్కలకు ఉపయోగిస్తారు. మైక్రో స్ప్రింక్లర్ పద్ధతి ముఖ్యంగా 12 నుంచి 15 సంవత్సరాలు పైబడిన పంట తోటలకు, ఆకుకూరగాయలకు మరియు ఆయిల్ పామ్కి ఉపయోగిస్తున్నారు.
డ్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది మేడం?
డ్రిప్ పద్ధతికి అయ్యే ఖర్చు ఒక్కొక్క పంటకు ఒక్కొక్కలా ఉంటుందమ్మా. మనం పండించే పంటను బట్టి, పంట వరుసలను బట్టి, మొక్క వరుసల మధ్య దూరం బట్టి, పొలానికి మరియు నీటి వసతికి మధ్య దూరం బట్టి, ఇలా పంట అవసరాలకు సరిపడే డ్రిప్ పరికరాల మీద ఆధారపడి ఉంటుందమ్మా.
మేడం, ఈ డ్రిప్ పైపుల నుండి ఎంతసేపు నీరు అందించాలి?
డ్రిప్ పద్ధతిలో ఒక్కో మొక్కకు లేదా పొలానికి ప్రతిరోజు పెట్టే నీటి పరిమాణం, ఉష్ణోగ్రత, సూర్యరశ్మి, గాలి వేగం, గాలిలో తేమ, చెట్ల మధ్య దూరం, పంట రకం, పంట స్వభావం, పంట పెరుగుదల దశ మొదలగు అంశాలపై ఆధారపడి ఉంటుందమ్మా.
రెండు పద్ధతులు అన్నారు కదా మేడం, స్ప్రింక్లర్ పద్ధతి గురించి చెప్తారా?
ఈ పద్ధతిలో నీరు తుంపర్లుగా వర్షం వలె మొక్కలు లేదా భూమి ఉపరితలంపై పడతాయి. ఈ విధానంలో నీరు క్రమమైన ప్రెజర్లతో పైపులో ప్రవహించి ఆ నీరు స్ప్రింక్లర్ నాజిల్ ద్వారా వర్షపు జల్లులుగా భూమి ఉపరితలంపై పడుతుంది.
మరి స్ప్రింక్లర్ ఎట్లా అమర్చుకోవాలి మేడం?
స్ప్రింక్లర్లను 3 విధాలుగా అమర్చుకోవచ్చమ్మా. మొదటిది ఉప ప్రధాన పైపు లైన్ల పద్ధతి, రెండవది కొంతవరకు శాశ్వత పద్ధతి, మూడవది తాత్కాలికంగా అమర్చే పద్ధతి. ఈ పద్ధతుల్లో అన్ని పరికరాలను ఒక పొలం నుండి మరొక పొలానికి తీసుకుపోయి అమర్చుకోవడానికి వీలవుతుంది.
ఏ పంటలకు ఉపయోగిస్తాం మేడం?
చాలా రకాలు ఉంటాయమ్మా, ఒక్కొక్క రకం ఒక్కొక్క పంటకు ఉపయోగిస్తాం.
అవేవేవో చెప్పండి ఏవో గారు.
ఇందులో ఇంపాక్ట్ స్ప్రింక్లర్ రకంతో వేరుశనగ, గోధుమ, పొద్దుతిరుగుడు, మైక్రో స్ప్రింక్లర్తో తోట పంటలకు, రెయిన్గన్ స్ప్రింక్లర్తో గడ్డి మరియు ఆహార ధాన్యాలకు, పాపప్ స్ప్రింక్లర్తో లాన్స్, గోల్ఫ్ కోర్సులలో, రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్తో ఎగుడు దిగుడు నేలల్లో, పాట్ సర్కిల్తో ఒక ప్రక్క మాత్రమే అర్ధవలయం తడిసే విధంగా వాడతాము, మరియు పర్ఫోరేటెడ్ పైపుల రకంతో లాన్స్లలో ఎక్కువగా వాడతారు.
స్ప్రింక్లర్ పద్ధతికి ఎంత ఖర్చు అవుతుంది మేడం?
ఎకరానికి 16,000 నుంచి 18,500 రూపాయల ఖర్చు అవుతుందమ్మా.
ఈ రెండు పద్ధతులలో ఏ పద్ధతికి ఎక్కువ ఉపయోగకరం ఏయో గారు?
రెండు పద్ధతులు లాభదాయకమే అమ్మా. డ్రిప్ వలన కలిగే లాభాలు ఇవి. ఈ పద్ధతి వల్ల 21 నుంచి 50% వరకు సాగునీరు ఆదా అవుతుంది. ప్రతి చెట్టుకి నీరు ఒకే మోతాదులో సమానంగా అవసరాన్ని బట్టి అందజడం ద్వారా కొద్ది గంటలు మాత్రమే మోటార్ నడపబడి కరెంటు వినియోగం దాదాపు 30 నుంచి 40% ఆదా అవుతుంది. ఉప్పు నీటితో కూడా పంటను పండించవచ్చు. అలాగే భూమి కోతకు గురి కాదు. మొక్కల మొదల వద్ద మాత్రమే తేమ కలిగి వరుసల మధ్య మట్టి పొడిగా ఉండటం వలన పురుగు మందుల పిచికారీ మొక్కల కత్తిరింపులు, పంట కోత మొదలగునవి సులభం అవుతాయి. మురుగునీటి సమస్య తగ్గుతుంది. అధికంగా గాలిపీడనం వలన స్ప్రింక్లర్ పద్ధతి మాదిరిగా నీటి వినియోగం సమర్థత పైన ఎటువంటి ప్రభావం ఉండదు.
మేడం, ఈ డ్రిప్ పైపుల నుండి ఎరువులను కూడా అందించవచ్చా?
అవునమ్మా, దానినే ఫర్టిగేషన్ పద్ధతి అని కూడా అంటారు. పోషక పదార్థాలను నీటిలో కరిగించి నేరుగా మొక్కల వేళ్లకు దగ్గరగా అందించడం వలన ఎరువుల వినియోగం సామర్థ్యం పెరిగి దాదాపు 20 నుంచి 43% ఎరువులు ఆదా అవుతాయి. ఈ పద్ధతి ద్వారా ఎరువులు నేరుగా మొక్కకు అందుతాయి. ఎరువులు భూమి లోపల పొరల్లోకి చొచ్చుకుని పోయి వృధా కావు. పోషకాలు భూమిలో ఇంకిపోవడం, ఆవిరి కావడం, అలాగే ఆ లభ్యత పోషకాలుగా రూపాంతరం చెందడం లాంటి నష్టాలు ఫర్టిగేషన్ ద్వారా అధిగమించవచ్చు. ఎరువులు వాడడం 15 నుంచి 40% వరకు, అలాగే కూలీల అవసరం 10 నుంచి 15% వరకు తగ్గుతాయి. సాంప్రదాయ పద్ధతులు ఎరువులను విదజల్లడం, మొక్క మొదల్లో వేయటం లాంటి పద్ధతులతో పోలిస్తే ఫర్టిగేషన్ వలన ఎరువుల వినియోగం సామర్థ్యం 2x ఉంటుంది. పంట దిగుబడి దాదాపు 30 నుంచి 40% పెరిగే అవకాశం ఉంది, మరియు పంట నాణ్యత పెరుగుతుంది.
ఏ భూములకు ఎంతెంత మోతాదు అందిస్తాం మేడం?
ఉదాహరణకు తేలికపాటి ఎర్ర నేలల్లో వేరుశనగ సాగు చేసినప్పుడు డ్రిప్ ద్వారా నీటిని విత్తిన 20 రోజుల తరువాత ప్రతి 3 రోజుల 10 మిల్లీమీటర్ల నీటిని 65 రోజుల వరకు, అటు తర్వాత పక్వదశ వరకు 15 మిల్లీమీటర్ల నీటిని ఇవ్వాలి. నీరు అరగంట వదిలిన తరువాత వెంచరీ సిస్టమ్ అమర్చి బకెట్ లేక ఫర్టిలైజర్ ట్యాంకులో నీటిలో కరిగే ఎరువులను సిఫారసు మోతాదులో ఒక ఎకరాకు డ్రిప్ ద్వారా వేనుశనగల్లో 6 రోజుల వ్యవధిలో 3.5 కిలోల కాల్షియం అమ్మోనియం నైట్రేట్ 2 దఫాలు 20 రోజుల తరువాత అందిస్తారు. 1.5 కిలోల మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ 3 దఫాలుగా 45 రోజుల తరువాత అందిస్తారు. 2.5 కిలోల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 3 దఫాలుగా 65 రోజుల తర్వాత అందిస్తారు. వేరుశనగలో జరిపిన పరిశోధనలో పంట విత్తిన 25 రోజుల తరువాత 5 రోజుల వ్యవధిలో సమాన మోతాదులో ఎకరాకు 500 గ్రాముల యూరియా 1.5 కిలోల మోనో అమోనియా ఫాస్ఫేట్ 2.5 కిలోల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 12 దఫాలుగా ఇవ్వటం వలన సిఫారసు చేసిన ఎరువులను దుక్కిలో వేసే పద్ధతి అధిక దిగుబడి పొందవచ్చు. నీటిని ఇచ్చిన తరువాత ఎరువులను ఇవ్వాల్సి ఉంటుంది.
ఇంకో పద్ధతి అన్నారుగా మేడం, దాని గురించి కూడా లాభాలేమని చెప్తారా?
స్ప్రింక్లర్ వలన కలిగే లాభాలు ఇవి. ఈ పద్ధతిలో కాల్వలు గట్లు ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. అందువలన భూమి నష్టపోకుండా పంట మొత్తం సాగు చేయవచ్చు. సాంప్రదాయ నీటి పారుదల విధానంలో కాల్వల గుండా నీరు పారినప్పుడు పక్కలకు ఇంకి 35% పైగా నీరు వృధా అవుతుంది. ఈ పద్ధతి వలన ఎటువంటి నష్టం ఉండదు. పంట అవసరం అయ్యేంత నీటిని అందించడం వలన మంచి నాణ్యతమైన దిగుబడి సాధించవచ్చు. ఈ పద్ధతిలో మొక్కలు అవసరమైనంత నీటిని ఎక్కువ సార్లు తక్కువ మొత్తంలో అందించవచ్చు. స్ప్రింక్లర్ వలన భూమిపై అధికంగా నీరు నిల్వ ఉండదు, మట్టి గడ్డకట్టదు, ఎత్తులో ఉన్న భూములను కూడా సాగు చేయవచ్చు. వర్షం మాదిరి తుంపరులా పడుట వలన పరిసరాలు చల్లబడి అధిక ఉష్ణోగ్రత నుంచి పంటలను కాపాడవచ్చు.
మేడం, మేము తక్కువ భూముల్లో పంటలు పండిస్తాం మేడం, తక్కువ భూమికి కూడా ఈ స్ప్రింక్లర్ డ్రిప్ వాడచ్చా?
అవునమ్మా, ఈ పద్ధతిని చిన్న మరియు పెద్ద రైతులు కూడా ఉపయోగించవచ్చు.
మేడం, ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కదా మేడం, ఎట్లా మొదలెట్టాలి?
గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందమ్మా, ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా అందిస్తారు. ఈ పద్ధతి గురించి మొత్తం నేర్చుకోవచ్చు.
ఈ పద్ధతులు వాడడం వలన మా భూమిపైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది మేడం?
నీటి పంపిణీలో మెరుగుదలతో మొదలైతే నేల కుదింపు తగ్గుతుంది, మూలాల అభివృద్ధి, నేల ఉష్ణోగ్రత మరియు నేల సారవంతత పెరుగుతుంది, నేల కోత కూడా తగ్గుతుంది. మొత్తం మీద మైక్రో ఇరిగేషన్తో నేల ఆరోగ్యం పెరిగి దిగుబడి ఆదాయం పెరుగుతుంది.
సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం.
ఇలా సునీత, అనిత, వ్యవసాయ అధికారి, విస్తరణ అధికారి చెప్పినట్టు చేయడం వల్ల తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ దిగుబడి పొందగలిగారు. అత్తే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన పథకం మొదలుపెట్టారు. ఇది హర్ ఖేత్ కో పానీ నినాదంతో 1 జులై 2015న ప్రారంభించారు. ఈ పథకం వల్ల పొలాలకు నీటిని అందించే వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ను నిర్ధారించడానికి సబ్సిడీ ద్వారా మైక్రో ఇరిగేషన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. మైక్రో ఇరిగేషన్ ప్రత్యేకించి నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఒక వరం. మైక్రో ఇరిగేషన్ వ్యవసాయాన్ని మార్చగల సాంకేతికత మరియు జీవనోపాధిని కూడా మెరుగుపరుస్తుంది. మేము ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాము. విన్నారుగా శ్రోతలు, వచ్చే వారం ఇంకొక ముఖ్యమైన అంశంతో మీ ముందుకి వస్తాము. అంతవరకు సెలవు, ధన్యవాదములు.
అందరికి నమస్కారం. ఈరోజు మన చేను కబుర్లలో రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ అత్యంత ఆందోళనను కలిగిస్తున్న ఆరోగ్య సమస్య. ప్రధానంగా స్త్రీలు దీని వలన బాధితులు అయినప్పటికీ పురుషులలో కూడా ఈ క్యాన్సర్ కనబడుతుంది. అసలు క్యాన్సర్ అంటే అసాధారణ రీతిలో శరీరంలో కణజాలాలు అనియంత్రణ స్థాయిలో వృద్ధి చెందడం వల్ల వచ్చే జబ్బును క్యాన్సర్ అంటారు. కణజాలాలన్నీ ఒక కణితిగా లేదా గడ్డగా ఏర్పడతాయి. రొమ్ము క్యాన్సర్ రొమ్ములో పాలనాళాలలోని అంతర్భాగంలో మొదలవుతుంది. తమ్మెల వంటి లాబ్యులాలో వస్తే దానిని లాబ్యులార్ కార్సినోమా అని, గొట్టాల వంటి నాళాలలో వస్తే డక్టల్ కార్సినోమా అని అంటారు. రొమ్ము క్యాన్సర్ ఇన్వేజివ్, నాన్ ఇన్వేజివ్ అని 2 రూపాలలో ఉంటుంది. ఇన్వేజివ్ అంటే క్యాన్సర్ కణాలు విచ్యుతి చెంది చుట్టుపక్కల ఉన్న ఇతర అవయవాలకు సోకడం. నాన్ ఇన్వేజివ్ అంటే క్యాన్సర్ల కణాలు విచ్యుతి చెందకుండా ఎక్కడ మొదలైందో అక్కడే ఉంటాయి. ఈ స్థితిని ప్రీ క్యాన్సర్ స్థితి అని కూడా అంటారు. అంటే కణాలు విచ్యుతి జరిగినప్పటికీ భవిష్యత్తులో ఇన్వేజివ్గా మారొచ్చు. రొమ్ము క్యాన్సర్ బాహ్య లక్షణాలు: రొమ్ములో గడ్డలు, చంకలో లేదా రొమ్ములో నొప్పి. సాధారణంగా ఋతుచక్రంలో వచ్చే నొప్పి కాదు ఇది. రొమ్ముపై చర్మం ఎర్రగా మారడం, చనుమొన మీద లేదా చుట్టూ పుండుపడడం. రొమ్ముపై చర్మం ఎర్రగా మారడం, చంకలలో వాపు, చనుల నుండి ద్రవం కారడం, రొమ్ము చర్మం కమిలిపోయి ఉండడం, చనుమొన రూపంలో మార్పు, లోపలికి ముడుచుకుపోవడం, రొమ్ము పరిమాణం, ఆకారం మారిపోవడం, చనుమొన పైన రొమ్ము చర్మం పైన పొలుసులుగా ఏర్పడడం. కేవలం బాహ్య లక్షణాలను బట్టి రొమ్ము క్యాన్సర్ను నిర్ణయించలేము. వైద్యుల సూచనలు, సంప్రదింపులు, వైద్య పరీక్షలు తప్పనిసరి. ప్రపంచంలో జరుగుతున్న క్యాన్సర్ మరణాలలో రొమ్ము క్యాన్సర్ మరణాలు ఎక్కువని, అందున స్త్రీలలో అధికమని విశ్లేషకులు చెబుతున్నారు. అందుచేత 35 సంవత్సరాలు పైబడ్డ ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇతమిదంగా ఇవి రొమ్ము క్యాన్సర్ కారణాలని చెప్పలేము, కానీ కొన్ని విపత్కర పరిస్థితుల వలన వచ్చే అవకాశాలు ఉండవచ్చు. ముఖ్యంగా పెద్ద వయసు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో దాదాపు 80% మంది 50 సంవత్సరాలు పైబడిన మహిళలే. వయస్సు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. రెండవది జన్యుపరమైన కారణాలు. స్వంత బంధువులలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ లేదా గర్భాశయ క్యాన్సర్ వచ్చి ఉంటే ఆ కుటుంబాలలోని స్త్రీలకు వచ్చే అవకాశం ఎక్కువ. కానీ చాలా వరకు క్యాన్సర్లు వంశపారంపర్యం కాదని పరిశోధనలు చెబుతున్నాయి. గతంలో క్యాన్సర్ వచ్చి ఉంటే, గతంలో ఇన్వేసివ్ లేదా నాన్ ఇన్వేసివ్ రొమ్ము క్యాన్సర్ వచ్చి చికిత్స పొందిన స్త్రీలలో మరల వచ్చే అవకాశాలు ఎక్కువ. రొమ్ములలో గడ్డలు ఉంటే, క్యాన్సర్ గడ్డలు కానప్పటికీ రొమ్ములో ఎప్పుడైనా గడ్డలు ఉండిన సందర్భాలు ఉంటే వారికి కూడా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువే. సాంద్రమైన రొమ్ము కణజాలాలు. రొమ్ము కణజాలాలు సాంద్రత ఎక్కువగా ఉంటే వారిలో కూడా అవకాశాలు ఎక్కువ. ఈస్ట్రోజెన్ హార్మోన్ వలన ఋతుచక్రం చిన్న వయసులో మొదలైన లేదా బహిష్టులు ఆలస్యంగా ఆగిపోయినా వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. ఎందుకంటే వీరు ఎక్కువ కాలం ఈస్ట్రోజెన్ హార్మోన్లను కలిగి ఉంటారు. ఊబకాయం. ముఖ్యంగా బహిష్టులు ఆలస్యంగా ఆగిపోయిన తర్వాత కొందరు ఊబకాయులు అవుతారు. అటువంటి వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. ఎక్కువ పొడవు. కారణాలు తెలియనప్పటికీ పొట్టివారిలో కంటే పొడవుగా ఉన్నవారిలో రొమ్ము క్యాన్సర్ రావచ్చని చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం. ప్రతిరోజు మితిమీరి త్రాగేవారిలో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చని చెబుతున్నారు. రేడియేషన్ వలన ఎక్స్రే, సిటీ స్కాన్ వంటి పరీక్షలు ఎక్కువగా తీయించుకుంటున్న వారిలో కూడా రొమ్ము క్యాన్సర్ రావచ్చు. కొన్ని ఉద్యోగాలు. మానసికంగా, శారీరకంగా ఒత్తిడి, ఆందోళనతో కూడిన ఉద్యోగాలు చేసేవారిలో కూడా రావచ్చు. ఇవన్నీ కొందరి పరిశోధకుల అభిప్రాయాలు. అందరికీ ఇవే కారణాలుగా ఉంటాయని చెప్పలేము. కొంత అవగాహనను కలిగించడానికే ఉపయుక్తమవుతాయి. ఇప్పుడు మనం రొమ్ము క్యాన్సర్ పరీక్షల గురించి తెలుసుకుందాం. ఈ పరీక్షలను 3 రకాలుగా విభజించవచ్చు. 1 స్క్రీనింగు, 2 నిర్ధారణ, 3 పర్యవేక్షణ. మొట్టమొదటగా స్క్రీనింగ్ పరీక్షలు. రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అనే తేడా లేకుండా అందరికీ నిర్వహిస్తారు. ఇది మామోగ్రాము ద్వారా చేస్తారు. అందువలన తొలి దశలోనే చికిత్స మొదలు పెట్టవచ్చు. 2వది నిర్ధారణ పరీక్షలు. మామోగ్రామ్ ద్వారా కానీ లేక బాహ్య లక్షణాల వలన బట్టి కానీ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే అటువంటి వారికి బయాప్సీ నిర్వహిస్తారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సరేనా, అయితే ఏ స్థాయిలో ఉంది అనేది నిర్ధారించి చికిత్స ఎలా చేయాలి అని నిర్ణయించడానికి వీలవుతుంది. ఇక 3వది పర్యవేక్షణ పరీక్షలు. చికిత్స కొనసాగిస్తున్న సమయంలో వ్యాధి నయమవుతున్న తీరుతెన్నులను తెలుసుకోవడానికి, చికిత్స పూర్తి అయిన తర్వాత అనంతర స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చేస్తారు. రొమ్ము క్యాన్సర్ మానసిక సంసిద్ధత గురించి తెలుసుకుందాం. నిరంతర పరిశోధనల ఫలితంగా ఈరోజు ఏ వ్యాధికైనా మంచి చికిత్స అందుబాటులోకి వచ్చింది. కానీ సత్వరమే అందుకోవడంలో వ్యాధి నివారణ ఆధారపడి ఉంటుంది. నిజానికి ఇది ఒక పెద్ద సవాలు కూడా. అందుకు వైద్యుల స్పందన కంటే రోగుల మానసిక సంసిద్ధత చాలా అవసరం. మహిళలు 35 సంవత్సరాల వయస్సు నుండే స్క్రీనింగు పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటుంటే తొలి దశలోనే చికిత్స ప్రారంభించవచ్చు. క్రమం తప్పకుండా స్వయం పరీక్షల ద్వారా రొమ్మును పరిశీలించుకోవాలి. స్వయం పరీక్షలు ఎలా చేయాలో తెలుసుకుందాం. అందులో మొదటిది, భుజాలను సమానంగా ఉంచి చేతులను పిక్కలపై ఉంచి అద్దంలో మీ రొమ్ముల పరిమాణం, ఆకారం, రంగులలో ఏమైనా మార్పులున్నాయేమో, వాపు ఉన్నదేమో పరిశీలించుకోండి. ఈ క్రింది మార్పులుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. రొమ్ముపై గుంటలు, ముడతలు, వాపు ఉన్నా, చనుమొన లోపలికి ముడుచుకుపోయినా, రొమ్ముపై ఎర్రని మచ్చలు, దద్దుర్లు, పుండ్లు ఉన్నా డాక్టర్ని సంప్రదించాలి. 2వది, అద్దం ముందు నిలబడి 2 చేతులు పైకెత్తి మరొకసారి పైన చెప్పిన లక్షణాల కోసం చూడండి. 3వది, అదే భంగిమలో చనుమొనల నుండి ఏదైనా స్రవం, నీరులాగా తెల్లగా, పసుపు పచ్చగా లేదా రక్తం కానీ ప్రవహిస్తుందా పరిశీలించండి. 4వది, వెలకిలా పడుకొని కుడిచేతి వేళ్లతో ఎడమ రొమ్ము, ఎడమ చేతి వేళ్లతో కుడిరొమ్ము చన్ను నుండి మొదలుపెట్టి గుండ్రంగా, మృదువుగా వత్తుకుంటూ వేళ్లను కదిలించాలి. మొత్తం రొమ్మును అన్ని వైపులా పరిశీలించుకోవాలి. అయితే లోపలికి వెళ్లే కొద్దీ బలాన్ని పెంచుతూ వత్తి చూడాలి. పై భాగాన్ని వత్తుతున్నప్పుడు మృదువుగా, తర్వాతి భాగాన్ని కొంచెం బలంగా, ఇంకా లోపలి భాగాన్ని ఎక్కువ బలంగా, దాదాపు పక్కటెముకలు తాకే విధంగా వత్తాలి. ఐదవది, ఇప్పుడు నిలుచొని పైన చెప్పిన విధంగానే చేతులతో వత్తుకొని చూడాలి. ఈ పరిశీలనలో గడ్డలు తగిలినట్టు అనిపించినా, నొప్పి అనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అలా అని రొమ్ము క్యాన్సర్ అని భయపడవలసిన పని లేదు. నిర్ధారణ తర్వాతే ఏదైనా తెలుస్తుంది. ఒకవేళ రొమ్ము క్యాన్సర్ను గనక గుర్తిస్తే అప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వైద్య చికిత్స బాగా అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడు ఎక్కడ ఎలా చేయించుకోవాలనే విషయంలో వైద్యులతో కూర్చొని నిర్ణయించుకుంటే చాలు. క్రమం తప్పకుండా మందులు వేసుకోవడం, పర్యవేక్షణ పరీక్షలు తేదీల ప్రకారం జరిగేటట్లుగా చూసుకోవడం చాలా ముఖ్యం. దీనితో పాటు పోషకాహారం తీసుకోవడం అత్యంత కీలకాంశం. రొమ్ము క్యాన్సర్కి ఎటువంటి పోషకాహారం? రొమ్ము క్యాన్సర్ని నివారించాలంటే పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అందులో కొన్ని ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకుందాం. మొదటిది పుట్టగొడుగులు. ఎల్ ఎరోథియోనైన్ అనే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా పుట్టగొడుగులలో ఉంటాయి, కాబట్టి ఇవి తినడం చాలా మంచిది. రెండవది బ్రొకోలీ మొలకలు. సల్ఫరోఫేన్ అనే యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉన్న బ్రొకోలీకి ట్యూమర్, క్యాన్సర్ లక్షణాలను నశింపజేసే శక్తి ఉంటుంది. మూడవది దానిమ్మ. దానిమ్మలలో ఉండే ఇలాజిక్ యాసిడ్ అనే యాంటీ యాక్సిడెంట్లో రొమ్ము క్యాన్సర్ వృద్ధిని అరికట్టే ఎంజైమ్ ఉంటుంది. రోజు 1/2 లీటర్ జ్యూస్ తాగడం మంచిది. నాలుగవది బీన్సు, చిక్కుడు గింజలు. ఫోలేట్, పీచు అధికంగా ఉన్న ఇవి తీసుకోవడం వలన పోషణ సమకూరుతుంది. ఐదవది వాల్నట్, ఆక్రోట్ పప్పులు. వీటిలో ఉండే ఒమేగా 3 యాంటీ యాక్సిడెంట్లు, ఫైటోస్టిరాల్స్ రొమ్ము క్యాన్సర్ కణాల వృద్ధిని నిమ్మలం చేస్తాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆరవది నల్ల ద్రాక్ష. వీటిలో లభించే టెరోస్థిల్సిన్ అనే ఫైటోన్యూట్రియంట్ రొమ్ము క్యాన్సర్ కణాలు వాటంతటా అవే నశించిపోయే విధంగా ప్రేరేపించే శక్తి ఉంది. ఈ ప్రక్రియను ఆప్టోసిస్ అంటారు. అంతేకాక వీటిలో యాంటీ యాక్సిడెంట్లు కూడా అధికమే. ఇక ఏడవది బచ్చలి. ఈ ఆకుకూరలో బి విటమిన్లు, ముఖ్యంగా ఫోలేట్ అధికంగా ఉంటుంది. మెనోపాజ్ దశను చేరుకోకముందే ఫోలేట్ అధికంగా తీసుకున్న మహిళలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని పరిశోధనలో తేలింది. కనుక బాధితులకు బచ్చలి చాలా మేలు చేస్తుంది. ఎనిమిదవది గుడ్లు. కోలిన్ అనే పోషకం చాలా అధికంగా గుడ్డులో లభ్యమవుతుంది. ఇది శరీరం తయారు చేసుకోలేని పోషక పదార్థాల వర్గానికి చెందింది. కోలిన్ ప్రతిరోజు తీసుకుంటే 24% వరకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని పరిశోధనల ఫలితాలు చెబుతున్నాయి. పచ్చసొనలో ఉండే ఇది ఒక పెద్ద గుడ్డులో 126 మిల్లీగ్రాములు ఉంటుంది. మిగిలినది చేపలు, పంది, కోడి, గొడ్డు మాంసం ద్వారా, బ్రొకోలి మరియు గోధుమ మొలకల ద్వారా పొందవచ్చు. నాలుగవది సాల్మన్ చేప. ఈ చేపలో డి విటమిన్, ముఖ్యంగా ఒమేగా 3 అధికంగా ఉంటుంది. ఒమేగా 3 క్యాన్సర్ లక్షణాలను నశింపచేయగలదు, అందువలన ఇతర అవయవాలకు చేరకుండా ఆపుతుంది. కణాలు క్యాన్సర్ కణాలుగా మారకుండా అడ్డుకునే శక్తి కూడా డి విటమిన్కు ఉంటుంది. రైస్తో చేసిన బ్రెడ్, దీనిలో పీచు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఫైటోన్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి. తర్వాత నిమ్మరసం. నిమ్మరసం ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మకు కొన్ని విలక్షణమైన ఔషధ గుణాలున్నాయి. మన ప్రమేయం లేకుండా శరీరంలో పెరిగే హానికర కణాలను నశింపజేసే గుణం దీనికి ఉంటుంది. ఇనుము ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవాలి. జబ్బు నిర్ధారణ జరిగి చికిత్స మొదలైన తర్వాత వైద్యుల సలహాతో పాటు పోషక నిపుణుల సలహాలను తీసుకోవడం మంచిది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్, సమృద్ధిగా లభించే ఆహారం చాలా అవసరం. కీమోథెరపీ జరుగుతున్న సమయంలో ద్రవ పదార్థాలు కూడా ఉండేట్లు చూసుకోవడం చాలా మంచిది. ఆ సమయంలో తీసుకోవలసిన కొన్ని జ్యూస్ల వివరాలు ఇవ్వబడ్డాయి. ఇది ఒక నమూనా మాత్రమే. కీమో ఇస్తున్న సమయంలో అన్నవాహికలో కొంత మార్పు రావచ్చు. కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీనికోసం యాంటాసిడ్లు ఇస్తారు. దానితో పాటు వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పుల పొడితో నీటితో కలిపి తాగడం వలన అన్నవాహికపై ఒక లేపనంలాగా పనిచేస్తుంది. నిషేధించవలసిన ఆహారాలు, అతిగా ఉడికించినవి కానీ, పూర్తిగా పచ్చివి కానీ, నిలువ చేసినవి కానీ తీసుకోకపోవడం చాలా మంచిది. ఏది తీసుకున్నా తాజాగా ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే పంచదార, మైదా పిండి వంటి పదార్థాలు, ఉప్పు పూర్తిగా తగ్గిస్తే మంచిది. గొడ్డు మాంసం పూర్తిగా నిషేధించాలి. మజ్జిగ తీసుకోవచ్చు, కానీ పెరుగు తీసుకోకూడదు, ఎందుకంటే పెరుగుకు శరీరంలో కఫం పెంచే గుణం ఉంటుంది. అలాగే మ్యూసిన్ ఉన్న ఆహార పదార్థాలకు శరీరంలో క్యాన్సర్ పెంచే గుణం ఉంటుంది. అవి తీసుకోకపోవడం చాలా మంచిది. ఉదాహరణకు పచ్చిబెండకాయ, దొండకాయ, చామగడ్డ మొదలైనవి. మసాలాలు అసలు తీసుకోవద్దు. కీమోథెరపీ తీసుకుంటున్న సమయంలో ఇటువంటి ఆహారం తీసుకుంటే ఒంటికి చాలా మంచిది. నిపుణుల సూక్తి. స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా జబ్బు లక్షణాలు బయటపడకముందే జబ్బును గుర్తించడానికి వీలవుతుంది. రొమ్ము క్యాన్సర్ విషయానికి వస్తే సాధారణ ఆరోగ్య స్థితి బాగుండి రొమ్ములో ఎటువంటి గడ్డలు లేకపోయినా, కుటుంబానికి రొమ్ము క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, మనకు రొమ్ము క్యాన్సర్ లేదులే అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ బారిన పడిన 300 మంది స్త్రీలలో ఇక్కడ చెప్పిన ఏ కారణాలు లేనివారే. కనుక అందరికీ స్క్రీనింగ్ పరీక్షలు ముఖ్యం. ధన్యవాదాలు.
గత వారం అడిగిన మొదటి ప్రశ్న.
ఒక ఎకరానికి డ్రోన్తో మందు పిచికారీ చేస్తే ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ ఏ 20 నిమిషాలు, ఆప్షన్ బి 10 నిమిషాలు.
సరైన సమాధానం
ఆప్షన్ బి 10 నిమిషాలు.
గత వారం అడిగిన రెండవ ప్రశ్న.
డ్రోన్ని వరి పంటకు ఎంత ఎత్తులో ఎగరవేసి పిచికారీ చేయాలి? ఆప్షన్ ఏ 2-3 మీటర్లు, ఆప్షన్ బి 3-4 మీటర్లు.
సరైన సమాధానం
ఆప్షన్ ఏ 2-3 మీటర్లు.
గత వారం ప్రసారమైన ఎపిసోడ్లో విజ్ఞానగణి క్విజ్లో పాల్గొని అడిగిన 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు కరీంనగర్ జిల్లా నుండి జే చంద్రయ్య, అంజలి, శ్రీచరణ్, హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుంట మండలం కోనబోయినపల్లి నుండి టాంగ, మల్లయ్య, గౌరవ, నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలం సేతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బాలేశ్వరమ్మ, లుంబిన్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం ఏ కాలనీ నుండి కె శ్రావణి, రాజన్న సిరిసిల్ల జిల్లా చేలవంచ గ్రామం నుండి గంగు, హన్మన్లు, లక్ష్మి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయ, కరీంనగర్ జిల్లా రుకుంపూర్ గ్రామం నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జశ్విత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుండి పెనక సత్యనారాయణ, నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్త, గోదావరి గుప్త, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, హైదరాబాద్ మనుకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. గత వారం అడిగిన 2 ప్రశ్నలో 2వ ప్రశ్న మాత్రమే సరైన సమాధానం పంపినవారు భద్రాద్రి జిల్లా కరకవాగు నుండి ఎన్ దుర్గా, నాగయ్య, రమణ.
రైతు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
మొదటి ప్రశ్న. డ్రిప్ పద్ధతి వల్ల ఎంత శాతం వరకు సాగునీరు ఆదా అవుతుంది? ఆప్షన్ ఏ 21-50%, ఆప్షన్ బి 10-20%.
ప్రశ్న మరోసారి.
మొదటి ప్రశ్న. డ్రిప్ పద్ధతి వల్ల ఎంత శాతం వరకు సాగునీరు ఆదా అవుతుంది? ఆప్షన్ ఏ 21-50%, ఆప్షన్ బి 10-20%. రెండవ ప్రశ్న. ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా పంట దిగుబడి ఎంత శాతం పెరుగుతుంది? ఆప్షన్ ఏ 20-30%, ఆప్షన్ బి 30-40%.
ప్రశ్న మరోసారి.
రెండవ ప్రశ్న. ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా పంట దిగుబడి ఎంత శాతం పెరుగుతుంది? ఆప్షన్ ఏ 20-30%, ఆప్షన్ బి 30-40%.
గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకి జవాబు ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకి జవాబు ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసినదిగా కోరుతున్నాము. ఫోన్ నంబర్ మరోసారి 9154921220. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PJTAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్య రక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.